రాజులు రెండవ గ్రంథం 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. సిరియారాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయపొందినవాడాయెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్న దాని చెరగుని తీగ, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయును అని తన యజమానురాలితో అనెను. ప్రభు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, మరొకసారి ఈ సమయం అంటూ మేము చదివిన మీ లేఖనం మీ ఆత్మ ద్వారా మాకు వివరించమని మా రక్షకుడు యేసుక్రీస్తు తమ్ముని నామమున స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో రాజుల గ్రంథం 2వ గ్రంథం 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదివాం. మొదటి 3 వచనాలు ఇక్కడ సిరియా రాజు అన్యుడైన రాజు. ఈ సిరియా రాజుకు సైన్యాధిపతి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు నయమాను. అక్కడ ఒక ముఖ్యమైన విషయం దేవుడు రాశాడు, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను. అన్యరాజు, అన్యదేశం, అన్యుడైన నయమాను సైన్యాధిపతి, కానీ ఆ దేశమునకు జయము కలుగు చేసిన వాడు దేవుడు యెహోవా. కనుక అన్యుల దేశములను కూడా పరిపాలించేవాడు దేవుడైన యెహోవా. సమస్తమైన రాజులు యెహోవా దేవుని అధీనములో ఉన్నారు. రాజు హృదయము యెహోవా చేతిలో నీటి కాలువ వంటిది అని రాశాడు. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. కాబట్టి ఏ దేశానికైనా, ఏ రాజుకైనా జయము కలుగు చేసేది దేవుడే, యెహోవాయే. ఇతను ఒక పరాక్రమశాలి, జయశీలుడు. మంచి మాటలు అతని గురించి రాయబడ్డాయి బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో. అతడు తన యజమానుడి దృష్టికి ఘనుడు, ఘనతనుందినవాడు, దయనుందినవాడు. అంటే రాజు నయమానును ఎంతో ఘనపరుస్తున్నాడు. రాజుకు నయమాన్ అంటే మంచి అభిమానం ఉన్నట్టుగా చూస్తున్నాం. మరొక ముఖ్య విషయం ఏంటి, అతడు మహాపరాక్రమశాలి, ధైర్యం గలవాడు. ఎంత గొప్ప శత్రువునైనా ఎదుర్కొని, ఎంత పెద్ద సైన్యమునైనా ఎదుర్కొని పోరాడగలిగిన పరాక్రమశాలి. అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. అయితే ఇందులో ఒక చిన్న పదం ఉంది, గాని అని రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. గాని ఇంత గొప్ప పరాక్రమశాలి, సిరియా దేశానికి జయము కలుగు చేసినటువంటి పరాక్రమశాలి అయిన సైన్యాధిపతి కుష్ఠరోగి గాని అన్నాడు. ఎన్ని గొప్పతనాలున్నా, ఎంత నైపుణ్యం ఉన్నా, ఎంత పరాక్రమశాలి అయినా, ఎంత బలవంతుడైనా, ఆ వ్యక్తి కుష్ఠరోగి. బైబిల్ ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం కుష్ఠరోగి అపవిత్రుడు. కుష్ఠరోగి అంటే అపవిత్రుడు. అపవిత్రుడైన వ్యక్తి ప్రజల మధ్య ఉండకూడదు. అపవిత్రుడైన వ్యక్తి ప్రజల మధ్య ఉండకూడదు, సమాజంలో ఉండకూడదు. ఏం చేయాలి, ఊరి వెలపలకి వెళ్ళిపోవాలి. ఊరి వెలపలే ఉండాలి, సమాజంలో ఉండకూడదు. అందువలన యేసుప్రభు వారు భూలోకంలో సేవ చేస్తున్న దినాల్లో ఒక కుష్ఠరోగి కొండ దగ్గర కనబడ్డాడు యేసుప్రభు వారికి. ఆయన కొండ దిగి వస్తూ ఉంటే కుష్ఠరోగి ఎదురొచ్చాడు. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము, చేయగలవు అన్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు, నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మన్నాడు. అతడు శుద్ధుడయ్యాడు. అతను కొండ దగ్గర ఎందుకున్నాడు? అది ఊరి వెలుపలి ప్రాంతం. కానీ ఇక్కడ అన్యుడు కాబట్టి ఇతను కుష్ఠరోగం ఉంది కానీ ఉద్యోగంలోనే ఉన్నాడు, రాజు దగ్గరే ఉన్నాడు. తన వస్త్రముల చాటున కుష్ఠరోగం దాచుకుని అతడు జీవిస్తున్నాడు. ఇది మనుషుని రహస్య పాపానికి గుర్తు. మనుషులు పైకి రమ్యంగా కనిపిస్తారు, తెలివిగలవాళ్ళుగా కనిపిస్తారు, చదువు గలవారుగా కనిపిస్తారు, గొప్ప గొప్ప జ్ఞానము గలవారుగా, నైపుణ్యం కలిగిన వారుగా, ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఎన్ని ఉన్నా మనుషుని హృదయంలో మానవులకు కనబడకపోయినా దేవునికి కనిపించే రహస్య పాపం ఉంటుంది. ఈ కుష్ఠరోగము పాపానికి గుర్తు. ప్రతివాని నడినెత్తిన వ్యాధి గలదు అని రాశాడు. ప్రతివాని గుండె బలహీనమాయను అని రాశాడు. అరికాలు మొదలు నడి శిరస్సు వరకు స్వస్థత కొంచెమైనను లేదు, హృదయము అన్నిటికంటే ఘోరమైనది అన్నాడు. మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. ఇవన్నీ ఎవరి గురించి రాస్తున్నాడు? మనుష్యుని గురించి. కాబట్టి కుష్ఠరోగము కంటే భయంకరమైనది పాపరోగం. యేసుప్రభు ఎందుకు వచ్చారు? పాపులను రక్షించుటకు. కుష్ఠరోగిని స్వస్థపరిచాడు. పక్షవాయు గలవానితో ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడినవి అన్నాడు. ఇక్కడ నయమాను పైకి ప్రజల దృష్టికి ఘనుడే కానీ ఆయనకు తన జీవితం మీద తృప్తి లేదు, సంతోషం లేదు. తన లోపం తనకు తెలుసు, తన జబ్బు తనకు తెలుసు, తన రోగము. ఇతడు ఇస్రాయేలు దేశం మీదకి దండెత్తి ఇస్రాయేలు దేశంలో నుండి అనేక మందిని చెరగొని తీసుకొచ్చారు దేవుని ప్రజలను. వారిలో ఒక చిన్నది ఉన్నది, ఒక యవనస్తురాలు, ఒక బాలిక, ఇస్రాయేలు బాలిక. ఈ అధ్యాయంలో ప్రధానమైన వ్యక్తి ఎవరు అంటే ఇస్రాయేలు చిన్నది. ఇస్రాయేలు చిన్నది. దేవుడు ఎందుకు ఈ అమ్మాయిని శత్రువులకు అప్పగించాడు? తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియదు. తల్లిదండ్రులకు దూరంగా దేవుడు ఆ బిడ్డను తీసుకెళ్ళాడు. సొంత దేశం ఇస్రాయేల్ దేశం నుండి సిరియా దేశానికి ఆ బిడ్డ తీసుకుని పోబడేది. ఆ శత్రువులు ఆ బిడ్డను బంధించి తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఆ బిడ్డ ఎంతో ఏడ్చుంటుంది. అయ్యో, మా దేశం నుండి, మా ఊరు నుండి నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారే, నా తల్లికి నా తండ్రికి నన్ను దూరం చేస్తున్నారే అని ఎంతో దుఃఖపడి ఆ బిడ్డ దేవునికి మొరపెట్టి ఉంటుంది. బైబిల్లో ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు. ఒక చిన్నవాడు సొంత అన్నలు అమ్మేస్తే ఇష్మాయిలు కొనుక్కొని గొలుసులతో కట్టి లాక్కుపోతున్నప్పుడు ఏడ్చాడు. చిన్నవాడు, చిన్నవాడు. అన్నలారా నన్ను అమ్మవద్దు, అన్నలారా నన్ను విడిపించండి. అతడు బ్రతిమలాడుకుని ఏడ్చిన అన్నల హృదయాలు కరుగలేదు. ఆ చిన్నవాడి హృదయంలో కూడా కొన్ని ప్రశ్నలు వచ్చుంటాయి. ఎందుకు నాకు ఈ స్థితి ఏర్పడింది? నా సొంత అన్నలు నన్ను అమ్మేశారు. ఎవరో భాష తెలియని పరదేశస్థులు నన్ను కొనుక్కున్నారు, బానిసగా ఈ ఇనప సంకెళ్లతో నన్ను తీసుకెళ్తున్నారు. నా భవిష్యత్ ఏంటి? నాకెందుకు ఈ కష్టాలు దేవా అని ఒకవేళ ఆ బిడ్డ మొరపెట్టి ఉండవచ్చు. కానీ సంవత్సరాలు సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ కష్టాలను దేవుడు ఘనముగా మార్చాడు. యోసేపు విషయంలో ప్రపంచంలో ఎవ్వరికీ లేని ఘనత ఆ చిన్నవానికి దేవుడిచ్చాడు. కారణమేంటి? బాల్యము నుండి అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. తల్లి దగ్గర లేకపోయినా, తండ్రి దగ్గర లేకపోయినా అతడు దేవుని భయము కలిగి పవిత్రంగా జీవించాడు కదండి. అందుకు దేవుడు అతనిని ఐగుప్తు దేశం అంతటికీ చక్రవర్తి, రాజు, ప్రభు, ఏలికగా చేశాడు. ఈరోజు ఇక్కడ ఒక చిన్న బాలిక కూడా అలాగే తన సొంత దేశమునకు, తన తల్లికి తండ్రికి స్వజనులకు దూరంగా చెరగొని పోబడింది. సంకెళ్ళు వేసి తీసుకెళ్తారు బానిసల్ని, శత్రువుల్ని, లేక చెరగొన్న వారిని. కొన్ని వందల మైళ్ళ దూరం తను ఎరగని దేశం, భాష తెలియని ప్రజల మధ్యకు వెళ్ళింది. అయితే అక్కడ ఈ అమ్మాయి యొక్క చురుకుదనము, భక్తి జీవితం, వినయము, విధేయత చూచి సేనాధిపతి తన ఇంట్లో పరిచారకురాలుగా పెట్టుకున్నాడు, సేవకురాలుగా ఇంట్లో పనిచేయడానికి. ఈ అమ్మాయి అన్యోదేశంలో ఉంటూ యెహోవాను ప్రార్థించుట ఆరాధించుట మానలేదు, తన దేవునిని మరువలేదు. అన్య దేవతల మధ్యకు తీసుకెళ్లారు. చుట్టూ ఆ ఇంటి నిండా బొమ్మలు ఉన్నాయి, ఆ ఇంటి నిండా విగ్రహాలు ఉన్నాయి. ఆ ఇంటిలో ఎప్పుడూ విగ్రహారాధన జరుగుతూ ఉంటుంది, కానీ ఈ చిన్నది ఎన్నడూ విగ్రహాలకు మొక్కినది కాదు. తల్లి దూరమైన, తండ్రి దూరమైన, స్వజనులు దూరమైన తన దేవునిని విడిచినది కాదు. మాత్రమే కాదు, తన భక్తి తనలోనే ఉంచుకోలేదు, తన విశ్వాసం తనలోనే ఉంచుకోలేదు, ధైర్యం చేసి సాక్ష్యం చెప్పింది. ఇంత గొప్ప ఘనత కలిగిన నా యజమానుడు, దేశాలు జయించిన పరాక్రమశాలికి అయ్యో కుష్ఠరోగం ఉన్నది, ఈ జీవితం మా దేవుని దృష్టికి ఇది అపవిత్రమైన జీవితం. అట్టివాడు అందరూ ఉండి ఎవరూ లేనివాడే బ్రతుకుతుండి చచ్చిన వాడితో సమానం. కాబట్టి ఈ నా యజమానుడికి స్వస్థత కలగాలంటే ఇతడు ఇస్రాయిల్ దేశానికి, మా దేశానికి వెళితే స్వస్థపడతాడు. ఆ పాప మాట్లాడిన మాట చూడండి, ఆమె షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను, అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయును. అతడు ఇక్కడ ప్రవక్త, అతడు అంటే ప్రవక్త, ఎవరి ప్రవక్త? ఎలీషా ప్రవక్త. ఇస్రాయల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు షోమ్రోను పట్టణంలో. అతని యొద్దకి ఈ సేనాధిపతి వెళ్ళి అక్కడ ఆయన దగ్గర ఉండాలి అని నేను ఎంతో కోరుచున్నాను. ఆ అమ్మాయికి ఎంతో కోరిక ఉందన్నమాట. ఏమిటా కోరిక? నన్ను పనిలో పెట్టుకుని, నన్ను దయగా చూస్తూ, నాకు ఆహారం ఇస్తున్న ఈ కుటుంబానికి రక్షణ కలగాలి, ఈ కుటుంబానికి మేలు కలగాలి, నా యజమానుడికి స్వస్థత కలగాలనే ఆసక్తి, భారము ఆ చిన్న బిడ్డ హృదయంలో ఉంది. అందుచేత ఆ అమ్మాయి తన యజమానురాలతో చెప్తుంది, మా దేశంలో మా దేవుడు గొప్పవాడు, జీవము గల దేవుడైన యెహోవా, మా దేవుని ప్రవక్త ఎలీషా ప్రవక్త, ఆయన శక్తిగల ప్రవక్త, శక్తిగల ప్రవక్త, ఆయన దగ్గరికి వెళితే నా యజమానుడు బాగుపడతాడు. ఈ అమ్మాయి ఏం కోరుకుంటుంది? ఇశ్రాయేలుకు శత్రువు అయినా వాళ్ళ బాగు కోరుకుంటుంది, తనను చెరపట్టి తీసుకొచ్చిన వారి మేలు కోరుకుంటుంది. ఈ అన్యజనులకు తెలియాలి మా దేవుడు ఎంత గొప్పవాడు, ఈ అన్యజనులకు తెలియాలి మా దేవుడు జీవము గలవాడు, శక్తి గలవాడు, స్వస్థపరిచేది మా దేవుడైన యెహోవాయే గాని ఈ అన్య దేవతలు కాదని రుజువు చేయాలి. ఎలా వచ్చింది అమ్మాయికి ఇంత పట్టుదల, ఇంత భక్తి, ఇంత ధైర్యం? బాల్యంలోనే ఆమె యొక్క తల్లిదండ్రులు ఆ బిడ్డకు యెహోవా యందు భయభక్తులు నేర్పించారు, అవునా కాదా? బాల్యములో ఆ బిడ్డ హృదయంలో వారు విత్తిన విత్తనములు అన్యదేశంలోకి వెళ్ళినా అక్కడ ఫలిస్తున్నాయి. ఒక ధైర్యం ఆ గుండె నిండా సాక్ష్యం చెబుతుంది, వీళ్ళు ఒకవేళ మా దేవుడి గురించి చెప్తే, మొదటి నుంచి మేము ఆరాధించే కొలిసే దేవుడిని వదిలిపెట్టి నువ్వు కొత్త దేవుడిని చెప్తావని నన్ను శిక్షిస్తారేమో భయపడలేదు. క్రైస్తవులకు చాలామందికి యేసుక్రీస్తుని గురించి మాట్లాడాలంటే భయం కదా. చాలామంది క్రైస్తవులకి నేను క్రైస్తవుడిని చెప్పుకోవడం భయం, క్రీస్తుని గురించి మాట్లాడడం భయం. మరి అలాగైతే క్రీస్తుని ఎరగిన వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? ఒక్క చిన్నదాన్ని దేవుడు ఎందుకు అంత దూరం తీసుకెళ్ళాడంటే, ఆ చిన్న బిడ్డ ద్వారా అన్యులకు దేవుడైన యెహోవా మహిమ బయలుపరచబడడానికి. దేవుని ప్రణాళిక ఎంత గొప్పది! చాలాసార్లు మనం అనుకుంటాం మన బిడ్డలు ఎదగాలి, చదువుకోవాలి, మంచి ఉన్నత స్థితిలో ఉండాలి. వాస్తవమే కదని, అది ఈ లోకం వరకే ఉపయోగం. అది మనకు ఉపయోగం, మనకు సంతోషం. కానీ దేవుని ఉద్దేశం బిడ్డలు, దేవుడు బిడ్డలనిచ్చిన దేవుడు, ఈ బిడ్డలు ఈ లోకంలో పరలోకపు దేవుని మహిమ కొరకు జీవించాలి. ఆ బిడ్డ ఎంత ధన్యురాలు. వాళ్ళు ఒక చిన్న బిడ్డ చెప్పిన మాట ఎవరైనా వింటారా? ఆయన పరాక్రమశాలి, దేశ దేశాలు జయించిన వాడు. ఆ చిన్నపిల్లకేం తెలుసులేమ్మా, ఏదో చెప్తుంది. ఏ ఇక్కడ మనం, మనకు దేవుళ్ళు లేరా, దేవతలు లేరా, మనకు మందులు లేవా, డాక్టర్లు లేరా, రాజవైద్యులు ఉన్నారు. రాజుగారికి వైద్యం చేసేవాడే ఈ సేనాధిపతికి కూడా వైద్యం చేస్తాడు. రాజుగారికి ఇచ్చే విలువైన మందులు ఈ సేనాధిపతికి కూడా ఇస్తారు. కానీ విశేషం ఏంటో తెలుసా, రాజవైద్యులు ఉన్నా రాజుగారికి ఉపయోగించే అద్భుతమైన శక్తి గల మందులు వాడుతున్నా ఇప్పుడు ఈ సేనాధిపతికి, సేనాధిపతి భార్యకు వాటి మీద కంటే ఈ చిన్న బిడ్డ చెప్పిన మాటల మీదే విశ్వాసం కలిగి. కారణం ఏంటి చెప్పండి? ఆ బిడ్డ జీవితం రోజు చూస్తున్నారు వారు. ఆ బిడ్డ రోజు మోకరించి తన పరలోకపు దేవుని ప్రార్థించడం, ఎన్నడైనా ఆ ఇంట్లో ఉన్న ఏ విగ్రహానికైనా మొక్కకపోవడం, ఎన్నడైనా ఆ విగ్రహాలకు మొక్కిన పదార్థాలను తినకపోవడం, దేవతలకు అర్పించిన పదార్థాలను, బలి పదార్థాలను ఆ బిడ్డ ఎన్నడూ తినకపోవడం. యూదులకు ఉన్నటువంటి ఒక మంచి నియమం, ఇస్రాయేలీలకు ఉన్న మంచి నియమం, విగ్రహమునకు అర్పించినది భుజించరు, విగ్రహమునకు మొక్కరు, సాగిలపడరు. దానియేలు, షడ్రక్, మెషక్, అబెద్నగోలు ఎలా జీవించారు? వారు కూడా చెరగొనిపోబడ్డారు, బబులోని దేశానికి వెళ్ళారు, 70 సంవత్సరాలు అక్కడ బ్రతికారు. 14, 15 లేక 18, 19 సంవత్సరాల వయసులో వాళ్ళని తీసుకెళ్ళిపోయారు రాజులు. 90 ఏళ్ళు వచ్చే వరకు అక్కడే బ్రతికారు, తల నరిసే వరకు. కానీ 70 సంవత్సరాల్లో ఒక్క క్షణమైన వారు అన్య దేవతలకు మొక్కిన వారు కాదు. అగ్నిలో దూకారు ప్రాణాలు అర్పించడానికి, సింహాల బోనులోకి వెళ్ళాడు క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికి. రాజుగారు భుజించే భోజనం పెడతామంటే మాకు అక్కర్లేదన్నారు. అందుకే దేవుడు వారి ద్వారా అన్ని రాజుల మధ్య వారిని గణపరిచాడు, దేవుడు మహిమ పొందాడు. ఇక్కడ ఒక చిన్న బిడ్డ, ఒక చిన్నది ఇశ్రాయేలు, చిన్నది అన్యుల మధ్య తల్లిదండ్రులకు దూరంగా ఒంటరిగా పరలోకపు దేవునికి సాక్షిగా బ్రతకడం వలన వారు ఆ బిడ్డ మాటలు నమ్మగలిగారు. ఆ అమ్మాయి జీవితం బాగులేకపోతే, లేకపోతే ఆ అమ్మాయి జీవితం భక్తిగా ఉండకపోతే వారు నమ్ముతారా ఆ మాటలు? ఎప్పుడైనా కానీ మన మాటలు ఇతరులు గౌరవం ఇవ్వాలంటే, మన మాటకు ఎవరైనా భయపడాలి అంటే, మన మాటను ఎవరైనా నమ్మాలి అంటే, మొదట మన జీవితం ముఖ్యం, మన ప్రవర్తన ముఖ్యం. మనకుండేది 2 కళ్ళు, మన చుట్టూ ఉండే ఎన్ని కళ్ళు ఉంటాయండి? 100,000 కళ్ళు మన మీద ఉంటాయి. మనకున్నది 2 చెవులు, మన చుట్టూ ఎన్ని చెవులు ఉంటాయండి? 100,000 చెవులు. మన నోట నుండి వచ్చే మాట కొన్ని 100 చెవులకు తాకుతుంది. మనం చేసే మనకు ముందే ఉంటాయి కళ్ళు, మనకు వెనకుండవు. ఉన్నాయా? కానీ మన చుట్టూ ఇతరుల కళ్ళు మనల్ని చూస్తూ ఉంటాయి. ఆ చిన్న బిడ్డ యొక్క ప్రతి కదలికను ఆ యజమానుడు, యజమానురాలు ప్రతి దినము గమనిస్తున్నారు, ఒంటరిగా ఉన్నప్పుడు, రహస్యంగా ఉన్నప్పుడు. ఆ బిడ్డ జీవితం యెహోవాకు సాక్షిగా ఉన్నది. వారి జీవితాలు మారిపోయినాయి, వారి మనసులు మారిపోయినాయి. వారికి ఒక నమ్మకం, ఒక చిన్న బిడ్డ చెప్పిన మాటల మీద వారికి గొప్ప విశ్వాసం కలిగింది. రథం కట్టాడు కదండి, బయలుదేరాడు. మరలా ఇస్రాయేల్ దేశం కొన్ని 100,000 మైళ్ళ దూరం ప్రయాణం చేసి వెళుతున్నాడంటే ఆ బిడ్డ మాటల్లో ఎంత శక్తి ఉందో మనం ఆలోచించాలి. వాళ్ళు అడుగుంటారు, అమ్మా వెళ్ళాడు ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, ప్రవక్త మాట ప్రకారం 7 మార్లు యొర్దాను నదిలో మునిగాడు, ఒక పసిపిల్ల వంటి ఆరోగ్యం పొంది వస్తున్నాడు. వస్తున్నప్పుడు నయమాను హృదయం ఎలా ఉంటుందో గమనించండి. అరే ఒక చిన్న బిడ్డ ఇంత గొప్ప కార్యము చేసే దేవుడు వారికి ఉన్నాడనే విషయం ఒక చిన్న బిడ్డ ఎలా చెప్పగలిగింది? ఇదంత వాస్తవమని సంతోషంతో పరుగులు తీసుకుంటూ వచ్చి ఉంటాడు రథం మీద. ఆ బిడ్డను మళ్ళీ చూడాలి, మళ్ళీ వెళ్ళి ఆ బిడ్డకు వందనాలు చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి.
వచ్చి ఆ బిడ్డను హత్తుకొని ఆ బిడ్డను ఎంత ప్రేమించుంటారో. అమ్మా, మా కోసమే దేవుడు నిన్ను పంపాడమ్మా. నీ తల్లి నిన్ను కన్నది మా కోసమే, నీ తండ్రి నిన్ను కన్నది మా కోసమే. నీ దేవుడు జీవము గలవాడమ్మా, మా దేవుళ్ళు జీవము లేనివారు. ఒక చిన్న బిడ్డను, ఒక చిన్న బిడ్డలో అన్యరాజులు జీవము గల దేవుని మహిమను చూడగలిగారు. అమ్మా, నీ తల్లి ఎవరు? నీ తండ్రి ఎవరు? వారి పేర్లు ఏంటి? ఎంత చక్కగా పెంచారు నిన్ను! నీ దేవుడు ఎంత గొప్పవాడు! చాలా చోట్ల లోకంలో మనం వింటాం, ఒక బిడ్డ ఘనత పొందితే, అయ్యా ఎవరమ్మాయి నువ్వు, ఎవరమ్మాయి నీవు అని అడుగుతారు. ఒకడు తప్పు చేస్తే, నేరం చేసినా కూడా అడుగుతారు, ఎవడు వీడిని కన్నది ఎవరు? అవునా కదా? ఒక బిడ్డ చెడు మార్గంలో ఉన్నా, ఒక బిడ్డ మంచి మార్గంలో ఉన్నా, మొట్టమొదట ఎవరి పేరు వస్తుందండి? తల్లిదండ్రుల పేరే వస్తుంది. చిన్న బిడ్డ తల్లికి దూరమైంది, ఎంత ఏడ్చుంటుందో. తండ్రికి దూరమై వెళ్ళిపోతున్నప్పుడు ఎంత ఏడ్చుంటుందో. కానీ ఆ బిడ్డ తన దేవుని విడిచినది కాదు. ఒక అన్య దేశంలోకి వెళ్ళి, ఆకాశములు సృష్టించిన దేవుడైన యెహోవా, సర్వము సృజించిన దేవుడైన యెహోవా మహిమను తన జీవితం ద్వారా ఆమె వెల్లడిపరచింది. పరలోక రాజ్యములు ఆ బిడ్డకి ఎంత ఘనత! బడ నమ్మకమైన మంచి దాసురాల. రేపు పరలోకంలో చూస్తాం మనం ఆ బిడ్డని. ఎవరా చిన్నది, ఎవరా చిన్నది, ఎవరా చిన్నది అంటే దేవుడు చూపిస్తాడు. ఇదిగో ఈ బిడ్డ ఒంటరిగా శత్రురాజుల మధ్య నాకు సాక్షిగా జీవించింది. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు. బైబిల్ గ్రంథంలో ఇలాంటి మంచి సాక్షులను దేవుడు మనకు చూపిస్తున్నాడు. యోసేపు గొప్ప సాక్షి. 17 సంవత్సరాల వయసులోనే అన్నయ్యలు అమ్మేస్తే కదండి పరరాజుల పాలయ్యాడు. కానీ ఎక్కడ పాపానికి అతడు లోబడలేదు. పరస్త్రీ వ్యామోహంతో మేధపడినా కూడా అతడు ఆ ఇల్లు విడిచాడు, ఆ ఉద్యోగం విడిచాడు, అక్కడ ఉన్నటువంటి సౌఖ్యాలన్నీ విడిచి జారత్వమునకు దూరముగా పారిపోయాడు. ఆమె దగ్గర సాక్ష్యం చెప్పాడు. ఏమని సాక్ష్యం చెప్పాడు? చిన్నవాడే, ఎవరీ చిన్నవాడు అనుకున్నారు వారు. జీవముగల దేవుడైన యెహోవాకు విరోధంగా నేను ఇంత పాపం ఎలా చేయగలను? అమ్మా, నా దేవుడు సజీవుడమ్మ, నా దేవుడు పరిశుద్ధుడు, మా దేవుడు పరిశుద్ధుడు. మేము పరిశుద్ధుడైన దేవుని ప్రజలం, మేము పాపము చేయము, చేయకూడదు. ఒక అన్యురాలకు చెప్పాడు, కానీ అన్యురాలకు బుద్ధి రాలేదు. అన్యులకు బుద్ధి ఉండదండి, వారికి పాపమే తీపి. వారి దేవుళ్ళు, వారి దేవతలు, వారి మతము, వారి పూజలు, వారి నిష్టలు పరిశుద్ధత నేర్పవు, భ్రష్టత్వం నేర్పిస్తారు. ఎందుకంటే ఆ దేవుళ్ళు దేవతల జీవితాలన్నీ భ్రష్టత్వంతో కూడినవి. యెహోవా మాత్రమే పరిశుద్ధుడు, యేసుక్రీస్తు మాత్రమే పరిశుద్ధుడు. యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకొని జీవము గల దేవుడైన యెహోవా కొరకు సాక్షిగా బ్రతికినందున దేవుడు ఆ చిన్నవారిని ఐగుప్తు దేశం అంతటికి ప్రభువునిగా చేశాడు. గమనించండి, ఒక్క మాట వినండి. యోసేపు రాజుగా ఉంటున్న రోజుల్లో అప్పుడు నిండు వృద్ధాప్యంలో తండ్రి వచ్చాడు దగ్గరికి, యోసేపు దగ్గరికి వచ్చాడా? అంతకుముందు యోసేపు ఎవరో ఫరో రాజుకు తెలుసా? తెలీదు. ఫరో రాజుకు తెలియదు ఎవరు ఇతను. ఇతడు హెబ్రీయుడు, తెలియదు. ఇస్రాయేలీయుడు, జీవము గల దేవుని యెహోవా బిడ్డ అనే విషయం తెలియదు వారికి. వాళ్ళ నాన్నగారు వచ్చాడు, తీసుకెళ్ళారు రాజుగారికి, పరిచయం చేశాడు ఫరో రాజుకి. పరిచయం చేస్తే ఫరో రాజు దిగి వచ్చి మోకాళ్ళు ఉంచితే యాకోబు అతనిని ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు ఒక మహాచక్రవర్తి మోకాళ్ళు ఉంచితే దైవజనుడైన యాకోబు వచ్చి ఫరోను దీవించాడట. ఫరో రాజు ఎందుకు మోకాడించాడండి? అయ్యా, నీ కుమారుడు ఎంత గొప్పవాడు, ఈ కుమారుడి కన్నా తండ్రివి నీవెంత ఘనుడవు, మీ దేవుడు ఎంత ఘనుడు, మా దేశాన్ని కరువులో కాపాడుతున్నది నీ కుమారుడే. అర్థమైందండి? చిన్నవాడు, 17 సంవత్సరాల్లో తండ్రికి ఇంటికి దూరమైన వాడు, అన్య రాజుల ఎదుట దేవునికి మహిమ, తన తండ్రికి ఘనత తీసుకొచ్చిన వాడు యోసేపు. ఇవాళ ఏదో దేవుని ప్రజలు క్రైస్తవులు అని చెప్పుకొని తిరగడం కాదు ముఖ్యం. మన రక్షకుడైన యేసు క్రీస్తు కొరకు మనం నిజమైన కుమారులుగా, నిజమైన కుమార్తెలుగా ఆయన నామమును దేవుని ఎరగని ప్రజల మధ్య మనం మహిమపరిచే వారిగా ఉండాలి. ఒక చిన్నది, ఒక చిన్నవాడు, బైబిల్లో ఇలాంటి వారు దేవుని ఘనపరిచి ఆస్వాదించబడిన వారు. అలాగుంటూ మనము ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దాం, మన బిడ్డలను కూడా అలాగ ప్రభు కొరకు పెంచుదాం. ప్రభు తన కృప మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో మా వంటి కుమారుడిగా జన్మించి తల్లికి తండ్రికి విధేయుడిగా జీవించాడు 30 ఏండ్లు. ఆయన వడ్రంగం పనిలో తండ్రికి సహాయపడ్డాడు, తల్లికి ఇంటి పనిలో సహాయపడినాడు, పరలోకపు తండ్రి చిత్తమును నెరవేర్చాడు, మాకు మాదిరిగా జీవించాడు. అలాగే తండ్రి, మేము కూడా పరలోకపు తండ్రికి మహిమ కరిగించే బిడలుగా జీవించడానికి మమ్మల్ని సిద్ధపరచండి నాయన. అమూల్య, ఒక నూతనమైన సంవత్సరంలో అడుగుపెట్టుటకు మీరు కృప ఇచ్చారు.
ఆ బిడ్డ ఎడల
మీరు కలిగి ఉన్న మంచి ఉద్దేశములను మీరు నెరవేర్చుతారు. తగిన కాలమందు ఆ బిడ్డ ఎదిగి యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని ఆ బిడ్డ గ్రహించి తన జీవిత కాలమంతయు నాయన ఈ అన్యుల మధ్య ప్రభా ఈ యొక్క సమాజంలో నీకు సాక్షిగా ఆమె ఫలించినట్లు దీవించండి. యోహాను అలాగే తండ్రి అరుణను ఆయన జ్ఞాపకం చేసుకుని మీ సేవ కొరకు బలపరచండి. చిన్న బిడ్డనాయన అన్నమ్మను కూడా ప్రభా నీ కొరకై సిద్ధపరచమని, కుటుంబం అంతటి ఎడల నీ మెండు కృప దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్య నామమున స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.